భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం భాగవతంలో ఆరవ స్కందం 16వ అధ్యాయం అందులో 18వ శ్లోకం నుంచి మనము ఈరోజు మొదలు పెడదామంట. మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షూరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావుం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీ నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధువ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనం ఇప్పుడు 18వ నంబరు ఇంకా 19వ శ్లోకం చర్చించుకున్నాం ఒకేసారి. సో ఇది నారదముని చిత్రకేతు మహారాజ్కి మంత్రోపదేశం చేస్తున్నారు అన్నమాట, భగవంతుని ఆరాధించుకోవడానికి దర్శనం పొందడానికి. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః శంకర్షణాయ చ నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్త ద్వైత దృష్టయే. సో ఇది నారదముని చిత్రకేతు మహారాజుకి ఇచ్చిన మంత్రం. ఈ మంత్రము యొక్క అర్థం ఏంటంటే, ఓ భగవంతుడా పరమేశ్వరుడా, మిమ్మల్ని ఓంకార్ ప్రణవ మంత్రము దీంతో మిమ్మల్ని ఉద్దేశించి పలుకుతారు. సో మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఓ వాసుదేవ, నీపైన నేను ధ్యానం చేస్తున్నాను. ఓ ప్రద్యుమ్న అనిరుద్ధ శంకర్షణ, మీకే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీలోనే మొత్తం ఆధ్యాత్మిక శక్తి, ఆనందం, సచ్చిత్ ఆనందం అన్నీ ఉన్నాయి. సో మీకే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీరు ఆత్మారాములు, మీరు సంపూర్ణంగా మీరు సంతృప్తి చెంది ఉన్నారు. ఇంకా మీరు ఎంతో శాంతంగా ఉంటారు. ఆత్మారామాయ శాంతాయ, మీరే పరమసత్యం, అందులో సందేహం లేదు. మిమ్మల్నే వ్యక్తులు కొంతమంది బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ అని వేరువేరు లెవెల్లో అర్థం చేసుకుంటారు. అందుకనే మీరే మొత్తం జ్ఞానం యొక్క మూలము. నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనేది మీ యొక్క అర్థం అన్నమాట. సో మనకు బ్రహ్మ సంహిత నుంచి తెలుసు, ఇంకా మన శాస్త్రాల నుంచి, కృష్ణుడి నుంచి మిగతా అన్ని అవతారాలు వస్తాయి. సో ఇక్కడ ఆత్మారామాయ శాంతాయ అన్నారు. సో ఇలా భగవంతుడికి అయితే ఇంకేం అవసరం లేదు, ఆయన ఆయనను మన నుంచి కోరుకునేది ఏం లేదు, ఆయన ఆనందపరచడానికి సంతృప్తిపరచడానికి, ఆయనకు బయట నుంచి ఏం అవసరం లేదు సంతృప్తి చెందడానికి. ఇంకా లేక ఎవరు భగవంతుడిని బాధ పెట్టలేరు కూడా, ఆయన బయట నుంచి ఏమీ ఆనందాన్ని కానీ భోగాన్ని కానీ ఆపేక్షించట్లేదు, ఆయన సంపూర్ణంగా సంతృప్తి చెంది ఉన్నాడు, ఇంకా ప్రశాంతంగా ఉన్నాడు అన్నమాట. ఆయనకి ఎటువంటి చింత లేదన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైనా మనము ఆనందం పొందడానికి బయట ఏవైనా వస్తువులపైన ఆధారపడి ఉంటే, అందులో మనం వెతుక్కుంటూ ఉంటే, అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షను చింత లోపల ఉంటాయన్నమాట. సో ఇక్కడ భగవంతుడిని అన్నారు వేదాంత సూత్రంలో, ఆనందమయో భ్యాస, ఆయన ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడు. అవును, అన్ని సందర్భాల్లో కూడా ఎప్పుడైనా మీ కృష్ణుడిని చూడండి, భగవంతుడిని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అన్నమాట. ఆయన ఎప్పుడు చిన్మయ ఆనందం, ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉంటారు, సంతృప్తి చెంది ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కర్మి కానీ జ్ఞాని కానీ యోగి కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ అన్నమాట, యాంగ్జైటీ వారి యొక్క, ఎప్పుడు వాళ్ళు ఎందుకంటే ఆనందం పొందాలంటే కర్మీలు అనుకుంటారు, నేను ఈ యొక్క కర్మలు చేస్తే నాకు ఈ విధమైన ఫలితాలు వస్తాయి, ఈ రకమైన భౌతిక లాభాలు వస్తాయి, దాన్ని నేను భోగించి స్వర్గానికి వెళ్ళి భోగించడమో లేకపోతే భౌతిక ప్రపంచంలో ఇక్కడ భూమి మీద ఉండే ఏవేవో సంపాదించుకొని వాటిని భోగించుకొని నేను ఆనందాన్ని అనుభవిస్తాను, సో వేరే వస్తువులు నేను భోగించి ఆనందాన్ని అనుభవిస్తాను అనే ఉద్దేశం మీద ఉంటారు. అందుకని వీళ్ళెప్పుడు వీటి కోసం చింతిస్తూ ఉంటారు అన్నమాట. అలాగే జ్ఞానులు కూడా భగవంతుడిలో, అదే బ్రహ్మంలో విలీనమైపోయి ఆ విధంగా బ్రహ్మానందం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే యోగులు కూడా సిద్ధులు పొంది దాని నుంచి ఆనందం, ఏదో ఒకటి పొంది, ఏది ఒకటి చేసి నేను ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. కానీ మరి భక్తులకి డిఫరెన్స్ ఏంటంటే, భక్తులు ఎప్పుడు కూడా ఏది కోరుకు, మాకు ఇది కావాలి అని ఎప్పుడు కోరుకోరు. ఇప్పుడు కర్మీలకు ఏంటంటే భోగాలి, భోగించాలి, అది వాళ్ళు కోరుకునేది. సో అందుకే కర్మి జ్ఞాని యోగి వీళ్ళందరూ ఏంటంటే భోగి, ఇంక లేకపోతే ముక్తి, లేకపోతే సిద్ధి కావాలనుకునేవారు. అందుకనే మనకి శాస్త్రంలో చెప్పారు. సో ఎవరైనా ఈ మూడింటిని, భోగి కామి, జ్ఞాని కామి, ముక్తి కామి, ఇవన్నీ కావాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా సకలే అశాంతి. సో వీళ్ళందరూ ఎప్పుడు శాంతంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. భక్తుడు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం నిష్కామ్, ఆయనకి ఏమి కోరికలు లేవు సొంతంగా. సో అలాంటి భక్తులు మాత్రమే, ఎవరైతే మేము భగవంతుడి దాసులం అనుకుంటారో, భగవంతుడి సేవ చేయడం ద్వారానే నేను సంతృప్తి చెందుతానని అర్థం చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే ఎప్పుడు ఆనందంగా ఉండగలరు, వాళ్ళకేం టెన్షన్ లేదు. అవునా చూడండి, ఇదే ఒక స్పెషాలిటీ అనమాట. దాస్ అంటే సర్వెంట్ అనే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, సేవకులము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం సేవకులుగా ఉంటేనే ఆనందంగా ఉండగలం. ఎప్పుడైతే మనము ప్రభు అవ్వాలనుకుంటాము అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అవునా, ఇప్పుడు సేవకుడు అంటే ఏంటి, ఆయనకు పైన నుంచి ప్రభు మాస్టర్ ఆర్డర్ ఇస్తాడు ఇది చెయ్యి అని, సో అతను అది చేసేస్తాడు, అయిపోయింది అతని పని, ఆ చేయడంలోనే ఆయన ఆనందం అనమాట. అంతే, నేను చేసేసాను, ఒకవేళ ప్రభు ఆనందపడితే నా యొక్క సేవ ద్వారా బాగా సంతృప్తి చెందితే నాకు అదే ఆనందం, ఇంకేం అవసరం లేదు మనకి. సో ఆ మెంటాలిటీతో మనం ఉండాలన్నమాట భక్తిలో కూడా. సో ఎప్పుడైతే మనం ఆ మెంటాలిటీతో, ఆ భావనతో మనం భక్తి చేసుకుంటూ ఉంటామో, ఏ సేవ చేసుకున్నా సరే, నాకు ఈ సేవ ఇచ్చారు సో నేను ఇది చేయాలి, నాకు ఇది చేయమని చెప్పారు నేను చేస్తాను, పైనుంచి నాకు అథారిటీ, మా గురువు నాకు ఈ సేవ చెప్పారు ఇది చేయమని నేను చేస్తాను అనే భావనతో ఉండి, ఇది ఏంటంటే దాస్య భావన, మేము దాస్, మేము సర్వెంట్ అనే భావనతో ఉంటే మనకేం టెన్షన్ లేదు, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అవునా, సో వేరే ఏమి ఆలోచించాల్సిన, ఆ పైన ఉన్న వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు టెన్షన్ తీసుకుంటారు, భగవంతుడి కోసం తీసుకుంటాను టెన్షన్. సో వాళ్ళు కూడా వాళ్ళ పైన ఉన్న అథారిటీ, వాళ్ళు చెప్పిన ఆదేశాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే, వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇక్కడ దాసే భక్తిలో. సో వాళ్ళు ఏ పదవిలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా అందరూ కూడా తెలుసు మేము చేసే సేవ అని. సో ఎప్పుడైతే ఈ దాస్యభావంలో ఉంటామో, ఎప్పటివరకైతే అలా దాస్యభావంలో ఉంటామో మనము అప్పటివరకే ఆనందంగా ఉండొచ్చు. ఏ రోజు ఈ దాస్యభావం వెళ్ళిపోయి ఎప్పుడైతే మనం ప్రభువు అవ్వాలనుకుంటామో, కంట్రోల్ చేయాలనుకుంటాము, ఓ ఏ ఇది నేను ఇలా చేస్తే ఇలా వీడిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఈ పదవి ఎలా పొందొచ్చు, ఈ ఫెసిలిటీ ఎలా పొందొచ్చు, అరే ఈ సేవ ఇలా చేస్తే లేకపోతే ఏ సేవ చేస్తే ఏ ఫెసిలిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మనము భోగించడానికి కానీ లేకపోతే ఏదన్నా సిద్ధులు, సిద్ధులు పవర్, ఎప్పుడైనా మనం ఏదైనా ఫెసిలిటీ ఏదైనా భోగించడానికి ఆకాంక్షించి మనం సేవలు చేస్తున్నాం అనుకోండి, ఈ సేవ చేస్తానికి ఇన్ని లాభాలు వస్తాయి, మందిరంలో ఈ సేవ చేస్తే లాభం వస్తుంది, ఈ సేవ చేస్తే ఎక్కువ లాభం రాదు, ఈ క్యాలిక్యులేషన్తో సేవ చేస్తాం అనుకోండి భౌతికంగా అక్కడ కూడా. సో మనకి ఎప్పుడు యాంగ్జైటీ టెన్షన్ అనమాట, అరే నేను ఆ సేవ చేస్తుంటే బాగుండేది, ఆ భక్తుడు చేసేసాడు నేను చేద్దాం అనుకున్నా, ఆ సేవ చేసినట్టు కాబట్టి అతనికి ఇంత మంచి భౌతిక లాభాలు వస్తున్నాయి, అతనికి ఏవో ఫెసిలిటీస్ వస్తున్నాయి, నాకేమో అవన్నీ దొరకట్లేదు, అవన్నీ ఫెసిలిటీస్ కానీ ఆ గిఫ్ట్స్ కానీ రివార్డ్స్ కానీ ఆ యొక్క పూజాల ప్రతిష్ట అందరు ప్రశంసిస్తున్నారు, ఆ సేవ చేస్తుంటే నాకు కూడా ఈ ప్రశంస అంతా దక్కేది, అందరు నన్ను కూడా పొగిడేవారు, ఈ సేవ చేస్తున్నాను ఈ సేవ ఎవరు పట్టించుకోరు, లేకపోతే ఎవరు పొగడట్లేదు, లేకపోతే ఎంత గుర్తింపు రావట్లేదు, లేకపోతే అంత ఫెసిలిటీస్ రావట్లేదు ఈ సేవ చేస్తే, ఆ సేవ తీసుకుని ఉంటే బాగుండేది. సో ఇలా మెటల్ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటే భౌతికంగా ఆలోచిస్తుంటే భగవంతుడు సేవ చేసేటప్పుడు కూడా అప్పుడు టెన్షన్లో ఉంటారు ఆ వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడూ ఆనందపడలేరు, ఆనందాన్ని అనుభవించలేరు, ప్రశాంతంగా ఉండలేరు. సో మనం అర్థం చేసుకోవాలి అన్ని సేవలు ఒకటే ఆధ్యాత్మిక స్థలంలో భగవంతుడికి చేసుకునే, మీరు ఏ సేవైనా సరే మనం కొన్ని సేవల్లో కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి, కొన్ని సేవల్లో కొంచెం గుర్తింపు వస్తుంది, కొన్ని సేవల్లో అందరు ప్రశంసిస్తారు, కొన్ని సేవలలో గుర్తింపు రాదు, కొన్ని సేవల్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, ప్రశంసించరు, లేకపోతే మీకు అటువంటి ఫెసిలిటీస్ రావు, రివార్డ్స్ రావు, ఫ్రూట్స్ రావు. సో యాక్చువల్లీ మనం వాటి కోసం చేయకూడదు, మనం సేవ చేసేది భగవంతుడిని సంతృప్తిపరచడానికి, మన గురువుని సంతృప్తిపరచడానికి. సో అప్పుడు మనకి భక్తి వస్తుంది, మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. సో ఒకవేళ మనం ఫెసిలిటీస్ కోసం సేవ చేస్తే మనకు భక్తిలో అంత ముందుకెళ్ళలేము, స్లో అయిపోతుంది మన ప్రాసెస్ భక్తిలో, కానీ ఆ ఫెసిలిటీస్ మనకు వచ్చేస్తాయి. గుర్తింపు కోసం సేవ చేస్తే ఆ గుర్తింపు మనకు లభిస్తుంది, మనం ఫేమస్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో సేవ చేస్తే ఫేమస్ అయిపోతారు మీరు, కానీ భక్తిలో ముందుకెళ్ళలేరు అలా అనమాట. ఓ ఇప్పుడు చూడు నేను అలా సేవ చేస్తాను నాకు ఇంత ఫెసిలిటీ వచ్చేస్తుంది, టెంపుల్ నుంచి ఇంత ఫెసిలిటీ నాకు దొరికే విధంగా నేను సేవ చేస్తాను, ఈ పదవి పొందేస్తాను, ఎలా సేవ చేస్తానంటే నాకు ఈ పదవి దొరికిపోవాలి, వాళ్ళు నాకు ఈ పదవి ఇచ్చేస్తారు అనే ఉద్దేశంతో సేవ చేస్తే మీకు పదవి దక్కిపోతుంది, మీకు పదవి దొరికిపోతుంది, కానీ భక్తి రాదనమాట. డబ్బులు వచ్చేస్తాయి, పేరు వస్తుంది, ప్రఖ్యాతలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ భక్తి. సో భక్తి అనేది మీరు ఎటువంటి దాస్యభావనతో భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి అనే ఉద్దేశంతో చేస్తారో అప్పుడే మీరు భక్తిలో పురోగతి చెందగలరు, ఇదన్నమాట అర్థం చేసుకోవాల్సింది. సో అందుకనే ఎవరైతే భక్తులు ఇలా నేను సేవ చేస్తున్నాను అదే నా సంతృప్తి, నాకు దీని నుంచి ఏం ఆశించట్లేదు, నేను ఈ సేవ చేస్తే నాకు ఏమేమి లాభాలు వస్తాయి మందిరంలో లేకపోతే భక్తి మార్గంలో ఈ భక్తులకి సేవ చేస్తున్నాయని నాకు ఏమేమి లాభాలు వస్తాయని ఆశించకుండా జస్ట్ నేను సేవ చేస్తున్నా, నాకు ఈ ఒక అవకాశం వచ్చింది భగవంతుడిని భక్తులకి సేవ చేసుకోవడానికి, సంతృప్తి చెందడానికి, వాళ్ళని సంతృప్తిపరచడానికి నా సేవ ద్వారా అని ఒక ఆనందంతో మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఆ భావనతో సేవ చేస్తామో అప్పుడు మనకి వాళ్ళని ఒకవేళ మనం గురువుని లేకపోతే భగవంతుడిని భక్తుల్ని సంతృప్తిపరిస్తే అప్పుడు మనకి అసలైన ఆనందం ఇంకా భక్తిలో కూడా మనం బాగా ముందుకెళ్ళగలుగుతాం. అదే ఇక్కడ మనకు చెప్తున్నారంట, అప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చు, అదే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. అందుకనే భక్తుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే ఆయనకు సేవ కావాలి, సేవ దొరుకుతుంది, సేవ చేసుకుంటే నా హ్యాపీ అనమాట, ఆయనకి ఏం అవసరం లేదు, భగవంతుడు సేవ కావాలి, సేవ దొరికిపోయింది హ్యాపీ. సో కానీ కొంతమంది మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అనమాట, ఏ సేవ ఇచ్చినా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఇది బాగాలేదు, వాళ్ళకి అది దొరికింది, నాకు ఇది దొరకలేదు, ఇది వచ్చి ఉంటే బాగుండేది, ఇలా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు సేవలో ఆనందాన్ని పొందరు, ఎందుకంటే వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు, వేరేవేవో ఆశలు కోరికలు అన్నమాట, సేవ ద్వారా పూర్తి చేసుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేదు. ఎప్పుడు టెన్షన్లో, ఎప్పుడు దుఃఖంలో, ఎప్పుడు ఆకాంక్షిస్తూ అలా ఉండిపోతారన్నమాట. 20వ శ్లోకం. ఆత్మానందానుభూత్యైవ న్యస్తశక్త్యూర్మయే నమః ఋషికేశాయ మహతే నమస్తేనంతమూర్తయే. దీని యొక్క అనువాదం ఏంటంటే, ఇప్పుడు మీ యొక్క పర్సనల్ బ్లిస్, మీ యొక్క ఆనందాన్ని, నేను ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని నేను గమనించగలుగుతున్నాను. మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉంటారు, ఈ భౌతిక తరంగాలకి అతీతులై ఉంటారు. అందుకే ఓ భగవంతుని నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీరే ఈ యొక్క ఋషికేశ, అంటే అన్ని ఇంద్రియాలని నియంత్రించి అసలైన ఇంద్రియాలకి ఈశ్వరుడు. ఇంకా మీకు అనంతమైన అవతారాలు ఉన్నాయి, మీరు అందరికన్నా గొప్పవారు. అందుకే నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో ఇక్కడ భగవంతుడికి ప్రార్థనలు అనమాట ఇవన్నీ, విధంగా నారదముని ద్వారా ఈ మంత్రాలన్నీ కూడా ఉపదేశిస్తుంది, ఎలా మీరు భగవంతుని ఆరాధించుకోవాలని చిత్రకేతు మహారాజుకి నేర్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట, భగవంతుడి యొక్క అవతారాలు అనంతం. కొంతమంది యోగులు కూడా సిద్ధి లాభించినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అవ్వగలరు. ఒక యోగి మొత్తం 8 రూపాలని ధరించగలడు మ్యాక్సిమం, కానీ అంతకన్నా ఎక్కువ చేయలేడు అనమాట ఒక భౌతిక సిద్ధి ద్వారా. కానీ భగవంతుడు వేలాది వేలాది అవతారాలు, వేలాది వేలాది లక్షలాది రూపాలని కూడా ధరించగలడు. అది భగవంతుడికి, ఒక బద్ధజీవికి, ఒక యోగికి ఉన్న తేడా అనమాట. వచస్యుపరతే ప్రాప్య యయేకో మనసా సహ అనామరూపశ్చిన్మాత్ర సోవ్యాన్న సదసత్పర. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక బద్ధజీవి యొక్క వాక్యాలు, మనస్సు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి, మనము మన యొక్క భౌతిక బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మనస్సు వాక్యాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోలేము. ఎందుకంటే ఇవన్నీ భౌతిక నామాలు, ఇవన్నీ కూడా భౌతిక రూపాలన్నీ కూడా భగవంతుడికి వర్తించవు. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణంగా ఆధ్యాత్మికం. ఆయన మన ఈ యొక్క భౌతిక సూక్ష్మ కానీ లేకపోతే స్థూల రూపాలకి ఆయన అతీతం. భగవంతుడికి ఉండే రూపం సూక్ష్మ రూపం కాదు, స్థూల రూపం కాదు, ఆధ్యాత్మిక రూపం భగవంతుడికి ఉండేది. అలా ఇంకా ఈ యొక్క బ్రహ్మ జ్యోతి ఏదైతే ఉందో, బ్రహ్మ నిరాకార బ్రహ్మం, బ్రహ్మజ్యోతి, అది కూడా భగవంతుడి యొక్క రూపమే. కాబట్టి ఆ భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెంది, మే హీ బై హిస్ ప్లెజర్ ప్రొటెక్టర్, సో ఆయన ఒక ఆనందంలో మమ్మల్ని రక్షించుగాక అని ఇక్కడ కోరుకుంటున్నారన్నమాట. సో బ్రహ్మజ్యోతి గురించి కూడా వర్ణించారు భగవంతుడి యొక్క. యస్మిన్ ఇదం యతశ్చేదం తిష్టత్యప్యేతి జాయతే మృణ్మయేష్వివ మృజ్జాతి తస్మై తే బ్రహ్మణే నమః. సో ఎప్పుడైతే మట్టి కుండలు ఉంటాయి కదా, మట్టితో తయారు చేస్తారు, ఈ భూమిలోంచి మట్టితోంచి తయారు చేస్తారు, మళ్ళీ ఆ మట్టి మొత్తం కూడా మట్టి కుండలు విరిగిపోయినప్పుడు మళ్ళీ ఆ మట్టి ఆ భూమిలోనే కలిసిపోతుంది. అలాగే సృష్టి అంతా కూడా బ్రహ్మన్ ఈ భగవంతుడు సృష్టించాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఈ బ్రహ్మజ్యోతి బ్రహ్మంలోనే నివసించి ఉంది. మళ్ళా ఇదంతా మరి తర్వాత ప్రళయం వచ్చి మొత్తం సంహారం అయిపోయినప్పుడు, మళ్ళా నశించిపోయినప్పుడు అంతా కూడా మళ్ళీ భగవంతుడిలోనే సుప్రీం బ్రహ్మన్, ఈ బ్రహ్మన్ లోపలనే విలీనమైపోతుంది. సో ఈ యొక్క బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి ఇవన్నీ కూడా భగవంతుడు నుంచే ఉద్భవించినవి. అందుకే ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను. యన్న స్పృశంతిన విదుర్ మనోబుద్ధీంద్రియాసవోః అంతర్బహిశ్చ విదతం వ్యోమవత్తన్నతోస్మ్యహం. సో ఈ యొక్క బ్రహ్మన్, భగవంతుడి యొక్క విస్తారమే, భగవంతుడి నుంచే వచ్చింది. ఆకాశం ఎలా విస్తరించిందో అలా ఈ బ్రహ్మను కూడా మొత్తం విస్తరించింది భగవంతుడి యొక్క ఈ బ్రహ్మన్ రూపం, నిరాకార బ్రహ్మన్. సో ఇది ఎటువంటి భౌతిక ఈ యొక్క జగత్తు నుంచి అతీతమది. కాబట్టి కానీ బ్రహ్మ మొత్తం వ్యాపించింది కనుక ఇది లోపల బయట అన్ని చోట్ల ఉంది. కానీ మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, మన ప్రాణాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మని ఎప్పుడు స్పర్శించలేవు, దాని గురించి బ్రహ్మను గురించి తెలుసుకోలేవు. ఆ బ్రహ్మన్, ఆ భగవంతుడు నుంచి వచ్చిన బ్రహ్మన్, ఆ బ్రహ్మంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నానని చెప్తున్నారు. దేహేంద్రియ ప్రాణమనోధియోమి యదంశ విద్ధా ప్రచరంతి కర్మసు నైవాన్యదా లౌహమివ ప్రతప్తం స్థానేషు తద్దర్శ్రపతేషమేతి. ఎలాగైతే ఒక ఇనుముకి ఒక వస్తువుని కాల్చే శక్తి లభిస్తుంది, ఎప్పుడైతే ఇనుముని మనం చాలాసేపు మంటలో పెడితే, అగ్నిలో పెడితే ఏమవుతుంది, అది కూడా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు అగ్నిలో ఉండే లక్షణాలు ఆ ఇనుములో కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఆ ఎర్రగా అయిపోయిన ఇనుముని దేంతోనే స్పర్శిస్తే అది కూడా కాలిపోతుంది, అంటే అగ్నిలాగానే ప్రవర్తిస్తుంది అన్నమాట. అలా ఈ యొక్క మన దేహము, ఇంద్రియాలు, మన యొక్క మనస్సు, మన ప్రాణము, ఈ బుద్ధి, ప్రాణవాయువు ఇవన్నీ కూడా భౌతిక వస్తువులు నుంచి నిర్మితమైనవే, భౌతికమైన విషయాలే. కానీ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అంటే, ఇందులో ఇవన్నీ కూడా ఇప్పుడు మన శరీరం ఇలా పనిచేస్తుంది ఎలా అంటే, ఇందులో భగవంతుడి యొక్క అంశం, ఆత్మ ఉండి అది అంత చేతనిస్తుంది, అంత మొత్తం అన్ని శరీరం అంతా పనిచేసే విధంగా నడుస్తుంది అన్నమాట. సో అలా ఇక్కడ ఎలాగైతే ఒక ఐరన్, అది మన ఇనుము, ఈ యొక్క అగ్ని ద్వారా ముందు దాన్ని వేడి చేయకపోతే అది ఎవరిని కాల్చలేదు ఆ ఇనుము. అలాగే ఈ యొక్క మన ఇంద్రియాలు, మన శరీరము పనిచేస్తుంది అంటే అది భగవంతుడి యొక్క కృప, లేకపోతే మన ఇంద్రియాలు అని పనిచేవు. సో మన శరీరంలో ఆత్మ ఉంటుంది, మళ్ళీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. సో అందుకనే మనము, మన శరీరం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు మనకి, ఇనుము ఏదైతే బాగా వేడి మీద ఉందో అది అగ్ని ద్వారా వేడెక్కి ఇనుము కూడా అగ్నిలాగా ప్రవర్తిస్తుంది, కానీ ఆ ఇనుము అగ్నితో సమానము కాదు, ఇంకా అగ్నిని అది కాల్చేయలేదు. అగ్ని ఇనుముని వేడి చేసి వేడి చేసి అగ్నిలాగా తయారు చేస్తుంది, దాని లక్షణాలు ఇచ్చేస్తుంది, కానీ అగ్నిని ఆ ఇనుము కాల్చేయలేదు. అవునా? అలాగే మన ఈ చేతన ఏదైతే మన శరీరంలో ఉందో, ఎందుకు ఉంది చేతన అంటే, ఈ యొక్క ఆత్మ ఉండడం కారణంగా. ఈ ఆత్మ ఎవరు? ఈ భగవంతుడి యొక్క అంశమే. అవునా? ఈ ఆత్మ, మన ఆత్మలన్నీ కూడా, మనం అందరం కూడా భగవంతుడి నుంచి పుట్టుకొచ్చాము. అందుకని భగవంతుడు భగవద్గీతలో అంటారు, మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. భగవంతుడే మనకి స్మృతి, జ్ఞానము, మర్చిపోవడం అన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతాయి. మనం ఏదైనా గుర్తుంచుకోగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము, జ్ఞానాన్ని పొందగలుగుతాము, ఏదైనా మర్చిపోతున్నాము అంటే అంతా కూడా భగవంతుడి యొక్క కృపే. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, అంతా మనం భగవంతుడి కృప వల్ల చేయగలుగుతాము, పొందగలుగుతాము. చేతన అనేది ఉంది మన శరీరంలో. సో ఇంకా లాస్ట్ ఒక ప్రేయర్ అంటే ఇంకొక శ్లోకం ఉంది, నారదముని ఇవి ఇచ్చారన్నమాట చిత్రకేతు మహారాజుకి, ఈ ప్రార్థనలు చేసి భగవంతుని ఆరాధించుకుంది. లాస్ట్ వన్, 25th వన్ ఇందులో, ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహాభిభూతి పతయే సకల సాత్వత పరివృద్ధ నికరకర కమల కుడ్మలోపలాలిత చరణారవిందయుగల పరమ పరమేష్ఠి నమస్తే. ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఓ ఆధ్యాత్మిక భగవంతుడా, మీరు ఆధ్యాత్మిక లోకంలో అన్నిటికన్నా పైన ఉన్న లోకంలో మీరు నివసిస్తారు, మీ రెండు పాద పద్మాలను భక్తులలో శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళ యొక్క పాద వాళ్ళ యొక్క పద్మపు మొగ్గల వంటి వాళ్ళ చేతుల ద్వారా మీ యొక్క పాదాలని వాళ్ళు మసాజ్ చేస్తారు. మీరు పరమేశ్వరుడు, భగవంతుడు, మీకు అన్ని షడైశ్వర్యాలు ఉన్నాయి, మీరు పరమ పురుషుడు అలా అని పురుష సూక్త ప్రార్థనలో వర్ణించబడింది. సో మీరు అందరికన్నా ఉన్నతమైన వారు, ఇంకా అంత సాక్షాత్కారం పొందినవారు అన్ని విషయాల గురించి, అన్ని సిద్ధుల గురించి, శక్తుల గురించి. సో మీకు నా ప్రణామాలు అనేసి అర్పించుకుంటున్నానని ఇది ప్రార్థన అన్నమాట. సో ఇక్కడ పరం సత్యం ఒకటే అయినా, అది భగవాన్ భగవంతుడిగా, భగవంతుడు నుంచి పరమాత్మ మరియు ఈ బ్రహ్మన్ నిరాకార బ్రహ్మన్ రూపంలో కూడా భగవంతుడు విస్తారమై ఉంటారన్నమాట. సో ఇంతకుముందు శ్లోకాల్లో బ్రహ్మన్ పరమాత్మ గురించి వర్ణించారు. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఇవి రెండు కూడా, బ్రహ్మన్ పరమాత్మ కూడా, పరమాత్మ రెండు కూడా పరం సత్యం యొక్క లక్షణాలే. ఈ యొక్క శ్లోకంలో భక్తి యోగం గురించి చెప్తున్నారు కొంచెం, ఎలా భక్తి యోగం మనం ఆ పరం పురుషుడికి, పరం సత్యానికి చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ శ్లోకంలో రాసింది ఏంటంటే, సకల సాత్వత పరివృద్ధ. ఇక్కడ సాత్వత అంటే భక్తులు అన్నమాట, సకల అంటే అన్ని విధాలుగా, సకల సాత్వత అంటే అందరు భక్తులు కలిసి అన్ని విధాలుగా. ద డివోటీస్ హు ఆల్సో హ్యావ్ లోటస్ ఫీట్. సో పాదపద్మాలు, శుద్ధ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కూడా పాదపద్మాలతో పోలుస్తున్నారు వాళ్ళ పద్మాలని. వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాలని వారి యొక్క పద్మాల వంటి చేతులతో సేవ చేసుకుంటారు భగవంతుడి పాదాలకి. సో ఒక్కొక్కసారి ఈ భక్తులు, డివోటీస్ మే సమ్ టైమ్స్ నాట్ బి కాంపిటెంట్ టు సర్వ్ ద లోటస్. సో ఒక్కొక్కసారి భక్తులు కూడా యోగ్యత ఉండకపోవచ్చు భగవంతుడి పాద పద్మాలకి సేవ చేసుకోవడానికి. అందుకని భగవంతుడిని ఇక్కడ పరమ పరమేష్ఠిన్ అని వర్ణించారు. అంటే ఆయనే పరమ పురుషుడు, అయినా కానీ ఆయన ఎంతో కరుణ చూపిస్తాడు భక్తుల ప్రతి. సో ఎవ్వరికీ అర్హత లేదు భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేసుకోవడానికి, కానీ అలా ఎవరికి అర్హత లేకున్న భక్తులకి భగవంతుడు ఏంటంటే అలా భక్తుల యొక్క ఈ సేవను స్వీకరిస్తాడు. అది ఆయన ఒక కరుణ కృప. సో ఈ విధంగా నారదుని సూచించారన్నమాట, ఎలా భగవంతుడిని ఎలా ప్రార్థించి ఆరాధించుకోవాలి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. శ్రీ శుక ఉవాచ భక్త్యై తాం ప్రపన్నాయ విద్యాం ఆదిశ్య నారద నియయావంగీరసా సాకం ధామ స్వాయంభువం ప్రభో. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, శుకదేవ గోస్వామి అంటున్నారు, నారదముని ఇప్పుడు చిత్రకేతు మహారాజు యొక్క ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని సంపూర్ణంగా ఈ ప్రార్థన ఎలా చేసుకోవాలో భగవంతుడికి నేర్పించారు. ఎందుకంటే చిత్రకేతు మహారాజు ఇప్పుడు సంపూర్ణంగా శరణాగతుడయ్యాడు గనక. ఓ రాజా పరీక్షిత, నారదముని దాని తర్వాత అక్కడి నుంచి అంగిరమునితో సహా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఏ పైలోకంలో ఉన్న బ్రహ్మలోకం నుంచి వచ్చాడో ఆ బ్రహ్మలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ముందు ఈ యొక్క మొత్తం ఘటన చూస్తే, ఫస్ట్ అంగిరముని వచ్చాడు చిత్రకేతు మహారాజుకి. ఆ టైంలో ఆయన నారదముని ఆయనతో పాటు తీసుకుని రాలేదు. కానీ ఎప్పుడైతే చిత్రకేతు యొక్క పుత్రుడు హర్షశోక చనిపోయాడో అప్పుడు నారదమునిని తీసుకొని వచ్చాడు చిత్రకేతు మహారాజుకి భక్తి యోగ గురించి బోధించడానికి. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ముందు చిత్రకేతు మహారాజు ఇలా అన్ని త్యాగం చేసి శరణాగతం అవ్వడానికి రెడీగా లేడు. అప్పుడు ఆయన చింత మెయిన్ టెన్షన్ ఏంటి, నాకు పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, నాకు సంతానం కావాలి, సంతానం కావాలి, నాకు సంతానం అయితే కానీ నేను ఆనందం పొందలేను అనే భ్రమలో జీవిస్తున్నాడు. అందుకే ఆ టైంలో నారదుని తీసుకొని రాలేదు ఆయన. ఎందుకంటే అప్పుడు బోధిస్తే ఆయన ఆ బోధనలు స్వీకరించి ఆచరించే మనస్సు, ఆ మనస్తత్వం ఆయనకు లేదు అప్పుడు, ఆ శరణాగతి అప్పుడు ఆయనకు లేదు. అందుకనే ఎప్పుడైతే ఆ ఎవరు ఆనందానికి ఆనందం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, నేను అసలు ఆనందాన్ని అనుభవించింది నాకు పుత్రుడు పుట్టినప్పుడే అని అనుకున్నాడు. సంతానం పొందాడు, పుత్రుడు పుట్టాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎంతో దుఃఖానికి లోనైపోయాడు. సో ఈ సమయంలో ఆయనలో వైరాగ్యం అనేది జాగృతమైంది. అతనికి ఈ యొక్క భౌతిక ప్రపంచం అసలి రూపం కనిపించింది. ఇది తాత్కాలికమైనది, ఇది శాశ్వతమైనది కాదు, ఇది అసలైనది కాదు, మనం దీని పట్ల ఆసక్తి పెంచుకోకూడదు, దీని పట్ల ఆసక్తి పెంచుకుంటే అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఈరోజు ఏదైతే భౌతిక విషయం, వస్తువు, వ్యక్తి, శరీరం మీకు ఏదైతే అసలైన ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నారో మీరు యొక్క భౌతిక స్థలంలో, అదే రేపు మీకు అంత దుఃఖాన్ని ఇస్తుంది అనే విషయాన్ని, సో ఇది అసలైన ఆనందం కాదు, దీని వెనకాల మనం పడకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చిత్రకేతు మహారాజు అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకనే ఈ సమయంలో భక్తి యోగ గురించి వారికి ఉపదేశించవచ్చు. ఈ సమయంలోనే భక్తి యోగాన్ని నేర్చుకోవచ్చు. ఎప్పటి వరకు అయితే మనం భౌతిక ఆసక్తి, భౌతిక విషయాల్ని భోగించాలి, దాని ద్వారానే మనం అసలైన ఆనందం పొందగలము అని ఊహించుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనం భక్తి యోగ అంటే ఏమిటో అర్థం చేసుకోలేమంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్పుడప్పుడు అనుకుంటారు జనాలు, చాలా మందికి రుచి కూడా ఉండదు భక్తి మీద, భక్తిలో రుచి రాదు, ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ రాదు, టేస్ట్ ఉండదు. ఎందుకు అంటే మనకి ఇంకా వేరే దగ్గర టేస్ట్ ఉంది, వేరే భౌతిక వస్తువుల్ని భోగించాలనే టేస్ట్ ఉంది, భౌతిక విషయాల్లో మనకి ఇంకా అక్కడ రుచి ఉంది, అందుకనే భక్తిలో రుచి రాదు. సో ఎప్పటివరకు అయితే మనకు భౌతికంగా ఆసక్తి, ఇంకా అక్కడ రుచి, టేస్ట్ అనేది వెళ్ళిపోదో అప్పటివరకు మనకి కృష్ణ భక్తిలో, భక్తి మార్గంలో, భక్తిలో చేసుకునే సేవలో కానీ, భక్తి మార్గంలో శ్రవణం, కీర్తనం ఈ విషయాల్లో కానీ మనకి రుచి అనేది రాదు, టేస్ట్ అనేది రాదు. మనకి అంత బోరింగ్ అనిపిస్తాయి, అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు, లేకపోతే ఇవన్నీ కూడా చాలా మనకు సంబంధం లేని విషయాలుగా కనిపించవచ్చు. అందుకని భగవద్గీతలో రాశారు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌనావదీయతే. అవునా, ఎప్పటి వరకైతే మన యొక్క మనస్సు భోగించాలి అనే భోగ విషయ వస్తువుల పైన ఆకర్షితమై ఉంటుందో, ఆసక్తి పొంది ఉంటుందో, అప్పటి వరకు మనకి భక్తిలో దృఢ సంకల్పం అనేది కలగదు. మనం ఉంటాం భక్తి మార్గంలో, ఏదో భక్తి నడుస్తూ ఉంటుంది అన్నమాట. అలా భక్తిలో, భక్తి యోగలో అలా ముందుకెళ్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, ఏదో నడుస్తుంది, డైలీ భక్తి నడుస్తుంది, కానీ ఆ దృఢ సంకల్పం రాదన్నమాట, అది జరగదు. భక్తిలో మనం సంపూర్ణమైన ఏకాగ్రతతో మనం భక్తి చేసుకోలేము. మనస్సు అంతా భక్తిలోనే విలీనమైపోయి, భగవంతుడి పైన చింతనలో విలీనమైపోయి, మగ్నమైపోయి ఉండలేదు. మధ్యలో మనం భక్తి చేసుకుంటున్నా అంటే మాలలు జపం చేసుకుంటున్నా, ఏవేవో భౌతిక విషయాలు, వస్తువులు గుర్తుకొస్తూ ఉంటాయి, మన మనస్సు వాటిపైన వెళ్ళిపోతుంది. పరివారం పైన కానీ, ఆఫీస్ పైన కానీ, బిజినెస్ పైన కానీ, ఇంకా వేరే వేరే వ్యక్తుల మనకి ఏ విషయ వస్తువులపైన ఆసక్తి ఉందో వాటిపైన కానీ ఆ మనసు అనేది విడిపోతుంది అనమాట. మనం చేసుకుంటున్నాం భక్తి, మందిరంలోనే ఉన్నాం, క్లాస్లోనే ఉన్నాం, క్లాస్లో వింటున్నప్పుడు కూడా, లేకపోతే సేవ చేసుకుంటున్నప్పుడు కూడా, సో మన మనస్సు అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ ఏకాగ్రత అనేది ఉండదు భక్తిలో, మనం చేసుకునే సాధనలో కానీ, సేవలో కానీ. సో అదే ఎప్పుడు జరుగు, ఎందుకంటే ఇక్కడ మన మనస్సు ఇంకా వేరే విషయాల పట్ల ఆసక్తి ఉంది కనుక. సో ఇక్కడ మనకి ఇక్కడ చెప్తారు ప్రభుపాద వారి, కృష్ణ భావనామృతం, ఈ యొక్క కృష్ణ చైతన్యం, ఈ యొక్క ఆందోళన ఉంది కదా, ఉద్యమం ఉంది కదా, ఇది సక్సెస్ఫుల్గా పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ మధ్యన ప్రభుపాద వారు రాస్తున్నారు, పాశ్చాత్య దేశాలు కూడా ఎంతో విజయవంతంగా ఇది ప్రచారం జరుగుతుంది, ముందుకెళ్తుంది. ఎందుకంటే అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్న యువత అందరూ కూడా ఈ వైరాగ్యం అనేది వాళ్ళు ఉత్పన్నమైంది, వాళ్ళ ఆ యొక్క స్టేజ్కి చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక సుఖాల పట్ల వాళ్ళకి విరక్తి పుట్టేసింది, ఈ భౌతిక విషయ వస్తువుల నుంచి వచ్చే భౌతిక సుఖాల పట్ల. దాని ద్వారానే అదా వాళ్ళందరూ చాలా మంది హిప్పీలుగా మారిపోయారు. హిప్పీలుగా మారిపోవడం ఏంటి, పాశ్చాత్య దేశాలు హిప్పీలు అంటే ఎవరు, అక్కడ యువత వాళ్ళందరూ కూడా అన్ని రకాల డబ్బు, సంపద, ఐశ్వర్యం అంతా ఉంది వాళ్ళ దగ్గర, అంతా భౌతిక జ్ఞానము, భౌతికంగా అన్ని వాళ్ళకి ఉన్నాయన్నమాట సమృద్ధంగా. సో అన్ని భోగించారు వాళ్ళు, అన్ని చదువులు చదువుకున్నారు, అన్ని రకాల ఆహారాలు తిన్నారు, అన్ని రకాల వస్తువుల్ని భోగించారు. సో వారికి అన్నీ భోగించేవన్నీ కూడా వాళ్ళకి అక్కడ లభ్యమైనవి. సో ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎంతో ధనికులు వాళ్ళు, సో అన్ని వారి చేతుల్లో ఉన్నాయి. సో అన్నీ భోగించిన తర్వాత కూడా వాళ్ళకి ఆనందం కలగలేదు, సంతృప్తి కలగలేదు. సో వాళ్ళందరూ కూడా ఆనందం, ఇంకా అసలైన ఆనందం పొందాలనే ఆ యొక్క బతుకులాటలో హిప్పీలుగా మారిపోయారు అన్నమాట. అంటే ఎక్కడంటే ఇక తాగడము, మందు తాగడము, ఆ వైద్య స్త్రీ సంఘం చేయడము, ఆ రోడ్ల వెంబడే తాగేసి డ్రగ్స్ తీసుకొని పడిపోవడం అన్నమాట. ఇలా ఇలా మొత్తం పాశ్చాత్య దేశాల్లో ఇలా యువత అంతా హిప్పీలుగా మారిపోతున్నారు. ఆ సమయంలో పరోపాలు వారు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు భక్తి యోగ గురించి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా భౌతికంగా ఎంత భోగించాలో భోగించేశారు, అయినా కానీ సంతృప్తి లేదు, అసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. వెతుకుతున్నారు ఎక్కడ ఎక్కడ, వెతుకుతూ వెతుకుతూ హిప్పీలుగా మారిపోయారు. సో అందుకని ఎప్పుడైతే వాళ్ళకి భక్తి యోగ లభించిందో వెంటనే దాన్ని గ్రహించి దాన్ని ఏకాగ్రతతో భక్తి చేసుకోగలిగారు, వెంటనే భక్తులుగా మారిపోయగలిగారు. సో అందుకనే ఇక్కడ చిత్రకేతు మహారాజు కూడా ఎప్పుడైతే వెంటనే ఈ వైరాగ్య విద్యని అర్థం చేసుకున్నారు, ఈ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని, భక్తి యోగాన్ని అనుసరించగలిగారు. దీని సందర్భంలో సార్వభౌమ భట్టాచార్య చెప్తారు, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. వైరాగ్య విద్య ఇంకా భక్తి యోగ ఇవి రెండు కూడా రెండు ప్యారలల్ లైన్స్ అనమాట. రైల్వే ట్రాక్లు ఉంటాయి కదా, రెండు లైన్స్ అలా రెండు నడుచుకుంటూ వెళ్తుంటాయి అన్నమాట. మనకు భౌతిక విషయాల పట్ల వైరాగ్యము, ఇంకా భగవంతుడి పట్ల భక్తి, అలా ప్యారలల్గా నడుస్తాయి అన్నమాట. సో దీని ద్వారా మనకి భక్తి ద్వారా వైరాగ్యం వస్తుంది. అలా వైరాగ్యం మనకు వచ్చిందనుకోండి భౌతిక వేషాల పట్ల, అది మనకు భక్తి చేసుకోవడానికి అనుకూలంగా మారుతుంది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు ఇలా కొడుకు చనిపోయినప్పుడు ఇంకా నాకు ఆయనలో వైరాగ్యం వచ్చేసింది, ఏంటిది అసలు నాకు ఇంక ఏముంది ఈ భౌతిక ప్రపంచం, ఇంతేనా అసలు, నేను ఎంతో ఆశించాను, ఎంతో ఆనందం దొరుకుతుంది అనుకున్నాను, కానీ ఇది అసలైన విషయం ఈ భౌతిక ప్రపంచంలో, అసలైన రియాలిటీ సత్యం ఏంటంటే ఇదే, ఆనందం లేదు. సో అతనికి వైరాగ్యం వచ్చేసింది, నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను ఈ నా కొడుకు ద్వారా నేను ఎంతో ఆనందం పొందుతాను, కానీ పొందలేదు, అంటే ఇది అసలైన సోర్స్ కాదు ఆనందం పొందడానికి. సో ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింది అన్నమాట, వైరాగ్యం పుట్టుకుంది. సో ఇప్పుడు మరి ఎక్కడ మరి ఆనందం దొరికేది? సో ఆ టైంలో అనుకూలం అన్నమాట అది. సో నెక్స్ట్ భక్తి యోగం చేసుకోవడానికి అనుకూలంగా మారచ్చు సిచ్యువేషన్. అదే ఇలా ఇక్కడ చిత్రకేతు మహారాజ్ జరిగింది. సో అందుకనే ఇక్కడ ప్రభుపాలు దాస్తున్న వన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ద అదర్. సో వైరాగ్యం అనేది చాలా లాభదాయకం భక్తిని బాగా అర్థం చేసుకోవడానికి. మీరు ఎప్పటికైతే ఈ భౌతికంగా వైరాగ్యాన్ని పొందలేము, భక్తిని సంపూర్ణంగా ఆస్వాదించలేము. అలాగే భక్తి చేసుకున్నామనుకోండి, అప్పుడు బాగా భక్తి చేసుకుంటే భక్తి పరేషానుభవో విరక్తిరన్యత. మీరు నిజంగా బాగా భక్తి చేసుకుంటున్నారనుకోండి, ఒకవేళ ముందు మీకు భౌతిక ఆసక్తులు ఉన్నాయి దాన్ని వదిలించుకోలేకపోతున్నారు, కానీ భక్తి మార్గంలోకి వచ్చి భక్తిలో ఒకవేళ మీరు నిమగ్నం అయిపోయి భక్తిలో రుచి ఆస్వాదించారనుకోండి, ఆటోమేటిక్గా వేరే విషయ వస్తువులు అన్ని కూడా వాటి పట్ల మీకు విరక్తి పుట్టుకొచ్చేస్తుంది అనమాట. సో భక్తి ద్వారా మీకు భౌతిక విషయాల పట్ల విరక్తి వైరాగ్యం పుట్టుకొస్తుంది, లేకపోతే భౌతిక విషయాలు వస్తువుల పట్ల వైరాగ్యం వచ్చినప్పుడు అది భక్తికి అనుకూలంగా మారుతుంది, భక్తి చేసుకోవడానికి మీకు చాలా అనుకూలం. సో అందుకనే ఇక్కడ మనకి భక్తిలో ముందుకు మనం వెళ్ళాలి అంటే మనకి భౌతికంగా వైరాగ్యం వెళ్తున్నాము అంటే భౌతికంగా మనకి వైరాగ్యం పుట్టుకొస్తుంది, అంటే భౌతిక విషయాల వస్తువుల పట్ల మనకు వైరాగ్యం అనేది సహజంగా పుట్టుకొచ్చేస్తుంది. మనం అప్పుడు భక్తిలో ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో నారదముని ఆయన ఈ పిత భక్తికి, అవునా, అందుకే ఆయన ఇక్కడ చిత్రకేతు మహారాజు పట్ల ఆయన కృప అనుగ్రహిస్తున్నారు అన్నది ఆయన్ని. అందుకే ఇప్పుడు అంగిరిముని నారదముని తీసుకొచ్చాడు, ఈ యొక్క రాజుకి నారదముని కృప చూపిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఉపదేశిస్తాడు అని. అందుకే ఈ యొక్క ఇప్పుడు ఈ సమయంలో నారదముని చెప్పిన ఈ యొక్క ఆదేశాలు, ఉపదేశాలు చాలా బాగా పనిచేశాయి అన్నమాట చిత్రకేతు మహారాజుకి. ఇలా ఎవరైనా సరే ఇలాంటి నారదమునిని అనుసరిస్తే, ఎనీవన్ హూ ఫాలోస్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ నారదముని సర్టెన్లీ ప్యూర్ డివోటీ. సో ఎవరైనా ఇలా నారదుని అనుసరించి భక్తి చేసుకుంటే వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు అని ఇక్కడ మనకి రాశారన్నమాట ప్రభుపాల వారి తాత్పర్యంలో. 27వ శ్లోకం. చిత్రకేతుస్తుతాం విద్యాం యతా నారద భాషితాం ధారయామాస సప్తాహం అభక్ష సుసమాహిత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ దానికి మంచి తాత్పర్యాలు ఉన్నాయి. అనువాదం, ఇంకా నీరు మాత్రమే తాగి ఆయన ఇప్పుడు ఉపవాసం చేస్తున్నారనమాట. అంటే సంపూర్ణంగా ఏం తినట్లేదు, ఓన్లీ నీళ్లు మాత్రమే తాగుతున్నాడు చిత్రకేతు మహారాజు ఒక వారం పాటు. అలా ఇప్పుడు ఏ మంత్రం అయితే ఇప్పుడు నారదుని ఇంతసేపు చెప్పారో మనం విన్నాము స్టార్టింగ్లో, ఆ మంత్రాన్ని భగవంతుడికి ప్రార్థించుకోవడానికి ప్రతిరోజు నిరంతరం జపించాడంట 7 రోజులు. ఇలా 7 రోజులు వారం దినాల పాటు ఓన్లీ నీళ్లు మాత్రమే తాగి ఈ మంత్రాన్ని జపిస్తూ ఇలా భగవంతుడిని ఆరాధించాడు. ఎవరు? చిత్రకేతు మహారాజు. తత సప్తరాత్రాంతే విద్యయా ధర్మ్యమానయా విద్యాధరాధిపత్యం చ లేభే ప్రతిహతం నృప. అలా ఒక 7 రాత్రుల తర్వాత, అదే 7 ఒక వారం తర్వాత, ఇలా నిరంతరం ఆయన గురువు నారదుని ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ భగవంతుడిని ఆరాధించుకోవడంతో చిత్రకేతు మహారాజు విద్యాధరులు నివసించే ఆ విద్యాధర లోకానికి రాజుగా మారిపోయాడు. అలా యాజ్ అన్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఇన్ నాలెడ్జ్, ఇది ఫైనల్ లక్ష్యం కాదు, ఆయన విద్యాధర లోకంలో విద్యాధరులకి రాజు కావడానికి భగవంతుడిని ఆరాధించుకోవట్లేదు, కానీ అలా భగవంతుడిని ఆరాధించుకుంటుంటే ఇది కూడా ఆయనకు లభించింది. అదొక బై ప్రోడక్ట్ అనమాట. భక్తిలో అప్పుడప్పుడు మనకి ఇలాంటి బై ప్రోడక్ట్స్ రావచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి పాతర్యంలో ప్రభుపాల ద్వారు, ఇఫ్ ఎ డివోటీ ఆఫ్టర్ బీయింగ్ ఇనిషియేటెడ్, ఒక వ్యక్తికి భక్తుడికి దీక్ష అయిపోయిన తర్వాత అతను తన గురువు ఇచ్చిన ఆదేశాలని బాగా దృఢంగా అనుసరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి కొన్ని భౌతిక ఐశ్వర్యాలు లభించవచ్చు. విద్యాధర ఆధిపత్యం, ఇక్కడ విద్యాధిపత్యం అంటే ఇక్కడ ఆయనకి విద్యాధరులకి ఆధిపత్యం, అంటే విద్యాధరులకే ఆయనకి అధిపతిగా ఆయనకి ఒక పదవి లభించింది. సో ఇలాంటి ఏదైనా పదవులు మనకి లభించవచ్చు, దీన్ని బై ప్రోడక్ట్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే ఇది మనకు అసలైన లాభం కాదు, కానీ ఇలాంటి లాభాలు కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి, కానీ ఇది మన లక్ష్యం ఇది కాదు, కానీ వచ్చేసేవి. భక్తి చేసుకుంటున్నప్పుడు అలా మీకు కొన్ని కొన్ని మీరు మీరు మన లక్ష్యం కృష్ణ ప్రేమ పొందడం, కృష్ణుడికి భక్తి చేసుకోవడం, కృష్ణ ప్రేమ పొందడానికి ఆ లక్ష్యంలో మధ్యలో ఏవైనా మనకు ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ సైడ్ బెనిఫిట్స్ దొరకవచ్చు అన్నమాట, బై ప్రోడక్ట్స్. ఏ డివోటీ నీడ్ నాట్ ప్రాక్టీస్ యోగా కర్మార్ జ్ఞాన. సో ఇవన్నీ ఇప్పుడు విద్యాధర లోకానికి అధిపతి అవ్వాలంటే ఎంతో తపస్సు కర్మ చేసుకోవాలి, కానీ అవన్నీ చేసుకోలేదు ఇక్కడ. సో భక్తుడు ఇలాంటి భౌతిక లాభాలు పొందడానికి సపరేట్ గా కృషి చేయాల్సిన అవసరం లేదు, భక్తి చేసుకుంటూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా భౌతిక లాభాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి రావచ్చు. సో అందుకనే భక్తి ఒక్కటి క్షమత ఉంది, సామర్థ్యం ఉంది. భక్తికి ఎంత సామర్థ్యం ఉందంటే మీకు భౌతిక ప్రపంచంలో ఏం కావాలో మీరు భక్తి చేసుకొని కూడా అవన్నీ మీకు వచ్చేస్తాయి. కానీ ఒక శుద్ధ భక్తుడు ఈ యొక్క పదవి లేకపోతే ఇటువంటి భౌతిక లాభాలు ఏవైతే దొరుకుతున్నాయో వాటి పట్లానికి ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయన కావాలనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, దొరికిపోతాయి. సో ఏమాత్రం ఆయన శ్రమించకుండానే ఇవన్నీ ఆయనకు దొరికిపోతాయి, భౌతిక లాభాలు, పదవి, ప్రతిష్ట, పూజ, లాభం ఇవన్నీ వచ్చేస్తుంటాయి, కానీ వీటి పట్ల అసలైన శుద్ధభక్తుడికి ఆసక్తి ఉండదు. చిత్రకే మహారాజు కూడా ఈ భక్తి చేసుకుంటుంటే ఆయనకు ఒక సైడ్ బెనిఫిట్గా ఇది వచ్చిందనమాట. కానీ అయినా కానీ ఆయన, ఎందుకంటే ఆయన నారదుని ఇచ్చిన ఆదేశాలని బాగా అనుసరిస్తూ భక్తి చేసుకుంటున్నాడు కనుక అలా వచ్చేసింది, కానీ ఆయనకు వాటి పట్ల ఏం ఆసక్తి లేదు. తత కతిపాయోభిర్ విద్య యేద్ధా మనోగతి జగామదేవ దేవస్య శేషస్య చరణాంతికం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క మంత్రం యొక్క ప్రభావం ద్వారా చిత్రకేతు మహారాజు ఏదైతే ఆయన దీన్ని ప్రాక్టీస్ చేశారో అతనికి అలా ఏకాగ్రతతో భక్తి చేసుకుంటున్నాడు, ఆరాధించుకుంటున్నాడు భగవంతుడిని కదా అని మనస్సు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి వైపు ముందుకెళ్తుంది అనమాట. అందులో ఇంకా ఆ మనస్సు అంతా సాక్షాత్కారం పొందుతుంది. అండ్ ఆ విధంగా ఆయన ఫైనల్ గా ఇంకా కొన్ని రోజుల్లో మాత్రమే ఈ యొక్క అనంత దేవుడి యొక్క పాద పద్మాల యొక్క శరణాగతిని పొందగలిగాడు. సో ఒక భక్తుడి యొక్క అసలైన అచీవ్మెంట్, సాధించవలసింది ఏంటంటే భగవంతుడి పాద పద్మాల దగ్గర శరణం, శరణాగతి. అది ఇక్కడ ఈ యొక్క చిత్రకేతు మహారాజుకి లభించిందంట. ఆధ్యాత్మిక లోకాల్లో భగవంతుడి పాద పద్మాలకి ఆయన శరణాగతి లభించిందంట. ఎందుకంటే ఆయన ఎంతో చక్కగా భక్తి చేసుకున్నాడు, నారదుని ఎలా చెప్పాడో అలా భక్తి చేసుకున్నాడు. సో ఇలా భక్తి చేసుకునే సమయంలో ఏదో భౌతిక లాభాలు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతలు, పదవులు అన్ని వచ్చేస్తూ ఉంటాయి. కానీ భక్తులకి వీటి పట్ల ఏం పెద్ద ఆసక్తి లేదు. సో డివోట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ మెటల్ నార్ డస్, దానికోసం ఆయన ఆకాంక్షించట్లేదు భక్తుడు. భగవంతుడు దాన్ని స్పెషల్గా భక్తుడికి ఇచ్చింది ఏదో వాడు 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 ఆనందపడతాడని కూడా కాదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తుడు, మరి ఇవన్నీ ఏంటండి, భౌతిక వస్తువులు, పదవులు, ఐశ్వర్యాలు అంటున్నారు, మరి ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ భౌతికం కదా, మరి దీంతో ఏం చేయాలి మరి భక్తుడు, సరే ఇప్పుడు భక్తి చేసుకుంటే ఒక పదవి లభించింది, భక్తి చేసుకుంటే ఏదో ఐశ్వర్యం లభించింది, డబ్బు వచ్చింది, ఏం చేయాలి మరి, ఏం చేయాలంటే, వెన్ ఎ డివోటీ ఈజ్ యాక్చువల్ ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్, హిస్ అపరెంట్లీ మెటల్ అప్లయన్సెస్ ఆర్ నాట్ మెటీరియల్, దే ఆర్ ఆల్ స్పిరిచువల్. ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకో. సో ఒక భక్తుడు ఎప్పుడైతే భక్తి చేసుకుంటూ ఉంటాడో ఆయన ముఖ్యమైన లక్ష్యం కృష్ణ ప్రేమ పొందాలని, కానీ ఆ సమయంలో పదవో, ఐశ్వర్యమో, ధనమో, సంపదనో, పేరు ప్రఖ్యాతులు ఇవో వచ్చేసాయి, ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ అనమాట. వచ్చేసినప్పుడు ఆ భక్తుడు ఏం చేయాలి వాటితో, దాని పట్ల ఆసక్తి లేదు ఆయనకి, ఆసక్తుడు అవ్వకూడదు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆయన భగవంతుడి సేవలో దాన్ని వినియోగించవచ్చు. తద్వారా అవన్నీ కూడా మీరు ఏదైతే భగవంతుడి సేవలో వినియోగించేస్తారో, అది భౌతిక విషయం, వస్తువు ఏదైనా సరే, అది ఆధ్యాత్మికంగా మారిపోతుంది, అది మెటీరియల్ కూడా స్పిరిచువల్ గా మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు ఇక్కడ. డివోటీ స్పెండ్స్ మనీ, మనము భక్తులము, మనం ఖర్చు చేస్తాం డబ్బులు, చాలా డబ్బులు ఖర్చు చేస్తాం మంచి పెద్ద పెద్ద మందిరాన్ని కట్టడానికి. సో మందిరం కట్టాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అవునా, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది డబ్బు కావాలి కదా. సో అంత డబ్బు ఖర్చు చేస్తాం మనం, మనకు డబ్బు పైన ఆసక్తి లేదు కానీ మనకు ఆ డబ్బు కావాలి. సో ఆ డబ్బు వచ్చినప్పుడు భక్తి చేసుకున్నప్పుడు ఒకవేళ ఎవరైనా డబ్బు దానం చేశారనుకోండి, డొనేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఆ డబ్బుని భగవంతుడికి మంచి మందిరం నిర్మించడానికి ఉపయోగిస్తాం, అవునా. సో అలాంటప్పుడు ఆ మందిరం కూడా భౌతికం కాదు, అది భగవంతుడు నివసించే మందిరం కాబట్టి అది ఆధ్యాత్మికం, స్పిరిచువల్. సో ఆ డబ్బు కూడా అప్పుడు భౌతికం కాదు, అది కూడా ఆధ్యాత్మికం, స్పిరిచువల్ అయిపోతుంది. భగవంతుడి సేవలో వినియోగించాం కాబట్టి అది కూడా స్పిరిచువల్. సో ఏదైనా సరే కృష్ణుడితో మనము దాన్ని జోడించామనుకోండి, కృష్ణుడికి దాన్ని కనెక్ట్ చేసామనుకోండి, అది స్పిరిచువల్ గా మారిపోతుంది. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. అలా మన దగ్గర ఏదున్నా సరే, అది భౌతిక విషయ వస్తువు ఏదైనా సరే, ఆ దానిని మనం కృష్ణుడితో దాన్ని కనెక్ట్ చేస్తే, కృష్ణుడి సేవలో దాన్ని వినియోగించేస్తే, కృష్ణు కోసం దాన్ని ఉపయోగించేస్తే, అప్పుడు అది ఏమవుతుంది, అసలైన వైరాగ్యం అవుతుంది. అవునా, వైరాగ్యం అంటే ఏదో త్యాగం చేసేయడం కాదు, పరేసేయడం, పాడేసేయడం కాదు, నాకు ఇది అవసరం లేదు అని పడేయడం కాదు. అది ఏది అవసరం లేదు సరే, కానీ అది భగవంతుడిదే, అన్ని భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి ఇది నాది కాదు, ఏంది నేను త్యాగం చేసేది, నాది ఏం లేదు అక్కడ, అంతా భగవంతుడు ఇచ్చింది. సో మనం ఏంది త్యాగం చేసేది, సో అంతా కూడా భగవంతుడిదే, మనది ఏం లేనే లేదు, మనం ఏం త్యాగం చేస్తాం, మనం ఉంటే కదా త్యాగం చేయడానికి, మనదంటే ఏం లేదు, అంతా భగవంతుడిదే, ఇచ్చిందంతా భగవంతుడే కాబట్టి భగవంతుడు ఇచ్చింది, భగవంతుడి సేవకే మనం వినియోగించాలి, భగవంతుడిది అంతా భగవంతుడి కోసమే వినియోగించాలి అనే సరైన జ్ఞానంతో అంతా కూడా భగవంతుడి కోసం వినియోగించడమే అసలైన వైరాగ్యం. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో భక్తుల యొక్క ఎప్పుడైనా సరే మనస్సు ఎప్పుడు కూడా ఈ యొక్క మందిరంలో ఉన్న భౌతిక విషయ వస్తువుల పైన వెళ్ళకూడదు. సో ఇక్కడ ఈ మందిరం నిర్మించడానికి ఏవైతే ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, వుడ్ అంటే కట్టెలు కానీ ఏవైతే వినియోగించారో, అవన్నీ కూడా ఆధ్యాత్మిక ఎలాగైతే భగవంతుడి యొక్క విగ్రహం ఉంటుందో, శ్రీమూర్తి ఉంటుందో విగ్రహం మందిరంలో, అది ఎలా ఒక కట్టెతోనో లేకపోతే రాతితోనో తయారై ఉన్నా అది భగవంతుడితో అభిన్నం, అది ఆధ్యాత్మికం. అలాగే మొత్తం మందిరం కూడా ఆధ్యాత్మికం. సో ఎవరైతే వారి యొక్క ఆధ్యాత్మిక చేతన అనేది అభివృద్ధి చెందుతుంది, వారి చేతన ఎంత ఆధ్యాత్మికంగా మారుతుందో, అప్పుడు ఆ వ్యక్తి ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోగలడు. ఇదంతా కూడా స్పిరిచువల్, భగవంతుడు, భగవంతుడి మందిరం, ఇదంతా కూడా స్పిరిచువల్ అనే విషయాన్ని అర్థం చేసుకోగలడు. ఇంకా ఈ యొక్క భక్తిలో ఏమున్నా అంతా స్పిరిచువలే, మెటీరియల్ అంటూ ఏం లేదు. కాబట్టి అలాంటప్పుడు అలాంటి భక్తుడికి భగవంతుడు ఒక్కొక్కసారి భౌతికమైన అష్ట ఐశ్వర్యాలు కూడా అందించేస్తాడు, అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తాడు. ఎందుకు, ఆయనకు తెలుసు ఈ భక్తుడికి సరైన దృష్టికోణం ఉంది. ఆయన దగ్గర మనం ఒక 100 రూపాయలు వస్తే అతనికి, అతను అర్థం చేసుకుంటాడు ఇది భగవంతుడి సేవకు వినియోగించాలి, ఇది భగవంతుడి సంపద అనేసి భగవంతుడికే వినియోగిస్తాడు. కాబట్టి అంత స్పిరిచువల్ గా చూడగలుగుతాడు. సో అప్పుడు ఆ భగవంతుడు ఆయనకి ఎంతో సంపద కూడా పంపిస్తాడు. సో తద్వారా ఈ యొక్క సంపదను కూడా ఆ భక్తుడు తన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి వినియోగించుకుంటాడు. భగవంతుడి సేవ చేసుకుంటామంటే మనం భక్తిలో ముందుకెళ్తున్నాం. సో ఈ లభించే సంపద అంతా కూడా ఆ భక్తిలో భగవంతుడి సేవకు వినియోగించి ఆ భక్తుడు భక్తి మార్గంలో ముందుకెళ్తాడు. సో అలా భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ సంపద కూడా ఆయనకు దోహదపడుతుంది. సో అందుకని ఇక్కడ మహారాజు చిత్రకేతు మహారాజు ఇక్కడ విద్యాధరపతిగానే ఉన్నాడు. అయ్యో విద్యాధరపతి, నన్ను విద్యాధరపతి చేస్తారా, నాకు ఇది అవసరం లేదు, ఆహా నేను త్యాగం చేస్తాను దీన్ని, నేను నాకు అవసరం లేదు, నేను ఆ పదవి త్యాగం చేయలేదు. ఆయన విద్యాధరపతి, ఆ విద్యార్థులకి రాజుగా అలాగే ఆయన కంటిన్యూ అయ్యాడు. దాని తర్వాత అలాగే అతను భక్తి కూడా చేసుకుంటున్నాడు. ఆ విధంగా అలా భక్తి చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఆయన భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ అనంత శేషుడి యొక్క పాద పద్మాలకి శరణాగతుడైపోయాడు. సో ఇక్కడ మనకు అదే చెప్తున్నారన్నమాట. సో ఒక కర్మి, ఒక భౌతికవాది కర్మికి ఉండే ఐశ్వర్యము మళ్ళీ భక్తుడి దగ్గర ఉండే ఐశ్వర్యంలో రెండు ఒకటే స్థలంలో లేవు. శ్రీ మాధవాచార్య దీని గురించి రాస్తారు ఏమని అంటే, అన్యంతర్యామినం విష్ణు ఉపాస్యాన్య సమీపగ భవేద్ యోగ్యతయా తస్య పదం వా ప్రాప్నుయాన్నరః. సో విష్ణువుని మనం ఆరాధించుకొని మనకి ఏం కావాలో మనకు అన్ని లభించేస్తాయి. కానీ ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా విష్ణువుని ఏదో భౌతిక లాభాలు ఆశించి ఆరాధించరు. ఆయన విష్ణువుని ఏమాత్రం భౌతిక లాభాల కోరికలు లేకుండా సంపూర్ణంగా శుద్ధమైన భావనతో ఆరాధిస్తాడు కనుక ఆయన భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతాడు. ఈ విషయంలో శీల వీరరాఘవాచార్య ఏమంటున్నారంటే, యథేష్ట గతిర్ ఇత్యర్థ, విష్ణువుని ఆరాధించుకుని ఒక భక్తుడు ఏం కావాలంటే అది లభించవచ్చు ఆయనకి. మహారాజ్ చిత్రకేతు ఆయన యొక్క కోరిక భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలని, కాబట్టి ఆయన ఆ యొక్క సక్సెస్ని సాధించాడు, ఆ లక్ష్యాన్ని ఆయన చేరుకోగలిగాడు. 30వ శ్లోకము, మృణాల గౌరం శితివాస సంస్ఫురత్ కిరీటకేయూర కటిత్ర కంకణం ప్రసన్న వక్త్రారుణలోచనం వ్రతం దదర్శ సిద్ధేశ్వర మండలై ప్రభుం. ఈ విధంగా ఆ అనంత శేషుడి యొక్క లోకానికి చేరుకున్న తర్వాత, ఆయన శరణంలోకి వెళ్ళిన తర్వాత చిత్రకేతు మహారాజు అక్కడ చూశాడంట. ఏమీ చూశాడంటే ఆయన భగవంతుడు అనంత శేషుడు ఎలా ఉన్నాడంటే, లోటస్ ఫ్లవర్లో లోపల ఉన్న వైట్ ఫైబర్స్ ఉంటాయంట. ఈ యొక్క పద్మ పువ్వు లోపల వైట్ కలర్ తెల్ల రంగులో ఉన్న ఫైబర్స్ ఎలా ఉంటే అంత తెలుపు రంగులో అనంత శేషుడు ఉన్నాడంట. ఆయన నీలి రంగు దుస్తుల్ని ధరించి ఉన్నాడంట. ఇంకా ఎంతో మెరిసిపోయే కిరీటాన్ని, ఇంకా బెల్ట్, ఆమ్లెట్స్ అంటే ఇంకా రకరకాల ఆభరణాలన్నీ ధరించి ఉన్నాడు. ఆయన ఎంతో చిరునవ్వుతో ముఖం వెలిగిపోతుంది, ఇంకా ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సో ఇంకా అక్కడ ఆయనతో చుట్టుపక్కల అందరూ కూడా పెద్ద పెద్ద చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న భక్తులు ఉన్నారు. ఎవరంటే సనత్ కుమార్ అటువంటి వాళ్ళు ఉన్నారు, ముక్త జీవులందరూ కూడా ఆయన చుట్టుముట్టున్నారంట. సో ఇలాంటి ఆయన దర్శనం ఆయనకు లభించింది, అనంతశేషుడికి దర్శనం లభించింది చిత్రకేతు మహారాజుకి. 31వ శ్లోకం. తద్దర్శనత్వస్త సమస్త కిల్బిషః స్వస్థామలాంతకరణోభ్యయాన్ మునిః ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్ట రోమానమదాది పురుషం. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు భగవంతుడిని దర్శించుకున్నాడో ఆయనకి భౌతిక కల్మషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయాయి. ఇంకా ఆయన అసలైన కృష్ణ చైతన్యంలో స్థాపితమై ఉన్నాడు, సంపూర్ణంగా శుద్ధమైపోయి. అప్పుడు ఆయన సంపూర్ణంగా సైలెంట్ అయిపోయాడు, చాలా సీరియస్ అయిపోయాడు. ఆయన ఇంకా భగవంతుడి పట్ల ప్రేమ ఉండడం కారణంగా ఆ ప్రేమలో ప్రేమతో ఆయన ప్రేమలో ప్రవేశించిపోయి ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కూడా పడిపోయాయి. ఆయన యొక్క ఒంటి మీద ఉన్న రోమాలన్నీ కూడా నించున్నాయన్నమాట. సో ఆయనకు అష్ట సాత్విక వికారాలు, అందులో రెండు వికారాలు కూడా పుట్టుకొచ్చాయన్నమాట భగవంతుని దర్శించుకోగానే. శుద్ధ భక్తుడైపోయాడు. సో ఎంతో ప్రేమ ఇంకా ఎంతో భక్తితో అతని ఈ విధంగా భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నాడు. సో ఇక్కడ రాశారు తద్దర్శన ద్వష్ట సమస్త కిల్బిషః. ఈ శ్లోకంలో ఈ రాశారు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ప్రభుపాదు గారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి నిరంతరం భగవంతుడిని దర్శించుకుంటున్నాడు అనుకోండి, మందిరంలో కూడా మీరు వెళ్ళి మీరు వెళ్ళినప్పుడల్లా మందిరంలో భగవంతుడిని బాగా దర్శించుకుంటే, నిరంతరం రెగ్యులర్గా భగవంతుడిని దర్శించుకుంటే మందిరంలో, అప్పుడు మనలో ఉన్న భౌతిక కోరికలు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయంట. అంటే మనం మందిరంలో ఇప్పుడు అందరికి ప్రాబ్లం ఏంటి, నాకు ఎన్నో భౌతిక కోరికలు ఉన్నాయి, నేను ఎలా వదిలించుకోవాలి ఎలా వదిలించుకోవాలి. చాలా ఈజీ అండి, టెంపుల్కి రండి, మందిరంలో భగవంతుని దర్శించుకోండి, ఆ భౌతిక కోరికలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా వెన్ వన్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ సింపుల్ యాక్టివిటీస్ వన్ విల్ బి ప్యూరిఫైడ్. సో ఈ విధంగా ఆయన అన్ని రకాల పాపాల నుంచి ముక్తుడైపోతున్న వ్యక్తి, ఆ తర్వాత ఆ వ్యక్తి మనస్సు హృదయం శుద్ధమైపోతుంది. అలా శుద్ధమైపోయిన తర్వాత కృష్ణ భక్తిలో ఎంతో ఫాస్ట్గా మనము ప్రోగ్రెస్ చేయవచ్చు. అందుకనే మందిరంకి వెళ్ళడం లేదు ఒక గొప్ప బెనిఫిట్ అనమాట. అప్పుడప్పుడు మనం అనుకోవచ్చు మందిరంలోకి వెళ్ళడం ఎందుకు, భగవంతుని దర్శించుకుంటే ఏమవుతుంది, ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. సో మన భౌతిక కోరికలు వెళ్ళిపోతాయి, భౌతిక కల్మషాలు వెళ్ళిపోతాయి, మన మనస్సు హృదయం శుద్ధమైపోతుంది, భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకు అది దోహదపడుతుంది. కాబట్టి మందిరంలో భగవంతుని దర్శించుకోవడం చాలా ముఖ్యమైన అంగం అన్నమాట భగవంతుని. సో భక్తి మార్గంలో నెక్స్ట్ ఇంకో రెండు శ్లోకాలు చూసి ఈరోజు ముగిద్దామంట. 32 ఇంకా 33. ఓకే, తర్వాత చిత్రకేతు మహారాజు ఏమన్నాడో అది రేపు చూద్దాం. సో ఈరోజు 32 చూసేది ఏంటంటే, స ఉత్తమ శ్లోక పదాబ్జ విస్తరం ప్రేమాశ్రులేశైరూపమేహయన్ముహు ప్రేమోపరుద్ధాఖిల వర్ణ నిర్గమో నైవాశకత్వం ప్రసమీధితుం చిరం. సో ఎంతో ఇప్పుడు ప్రేమతో నిండిన కళ్ళల్లోంచి ఆయనకు ప్రేమ పూర్వకమైన అశ్రు పడుతున్నాయి కదా, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి ప్రేమతో. అలా ఇప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు పడి అక్కడ మొత్తం రెస్టింగ్ ప్లేస్ రిపీటెడ్లీ మాయిస్చర్ ఇన్ ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ సుప్రీం పర్సన్, అక్కడ భగవంతుడు నివసించి ఉన్న యొక్క స్థలంలో ఆ కళ్ళు నీళ్లు పడి అక్కడ అంతా కూడా తడైపోయిందంట. ఆ కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి మొత్తం ప్రేమతో. ఆయన ఆ భావంలో ఉన్నప్పుడు అతని యొక్క అతని ఇప్పుడు భగవంతుడికి ప్రార్థించుకోవాలనుకుంటున్నాడు కానీ అతని నోట్లో అంటే గొంతులో నుంచి ఇప్పుడు ఏమి రావట్లేదు అనమాట. సో అట్లా ఇప్పుడు ఎక్స్టసీలో ఉన్నాడు అనమాట ఆయన. ఆ ఎక్స్టసీలో ఆయన గొంతులోంచి సడన్గా ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. కొంతసేపు వరకు ఆయనకి నోట్లోంచి ఒక వాక్యం కూడా బయటకు రావట్లేదు. భగవంతుని పొగుడదాం అనుకుంటున్నాడు, ప్రార్థించుకోవాలనుకుంటున్నాడు కానీ ఆ ఆనందంలో ఇప్పుడు ఒక వాక్యం కూడా రావట్లేదు అనమాట బయటికి. సో ఇక్కడ మనకి ప్రభుపాద వారి తాత్పర్యం రాస్తున్నారు. ఎవరికైనా ఒకవేళ వైజ్ఞానికమైన సిద్ధాంత పూర్వకమైన రాజకీయ ఇంకా లేకపోతే ఇలా ధనము వీటన్నిటి ఏమైనా చాలా సిద్ధులు ఉన్నాయనుకోండి, జ్ఞానం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీకు చాలా టాలెంట్ ఉందనుకోండి, చాలా తెలివిమంతులు బుద్ధిమంతులు అనుకోండి, మీరు ఆ బుద్ధి అంతా తెలివంతా ఉపయోగించి, మీకు ఆ పాండిత్యం అంతా ఉపయోగించి భగవంతుడి కి ఒక మంచి ప్రార్థనలు అర్పించాలి. సో ఇక్కడ అందుకనే ఇప్పుడు ఆయన దగ్గర ఎంత తెలివి ఉంది అన కదా, చిత్రకేతు మహారాజు ఆయన, ఆయనకి ఎంతో విద్య ఉంది, అంతా ఉంది. సో ఆయన భగవంతుడికి మంచి ప్రార్థనలు అర్పించాలనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఆ ఆనందంలో ఆ ప్రేమలో ఆయన ఇప్పుడు ఎలా ఆ భావంలో ఇప్పుడు ఆయన వెంటనే నోట్లోంచి మాట్లాడాలి, కొంచెం టైం పడుతుంది అంతే. ఆయన అడ్జస్ట్ చేసుకుంటున్నాడు, అడ్జస్ట్ చేసుకొని కొంచెం భగవంతుడి ప్రార్థనలు అర్పించుకొని మొదలు పెడతాడు. అది రేపు చూద్దామంట, కానీ ఇప్పుడు లాస్ట్ శ్లోకం ఈరోజు చూసి ముగిద్దామంట. తత సమాధాయ మనోమనీషయ భాసయేత్ ప్రతిలగ్గ వాగసౌ నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్తనం జగద్గురుం సాత్వత శాస్త్ర విగ్రహం. ఈ విధంగా తన మనస్సుని, ఇంద్రియాల్ని, బుద్ధిని అన్నిటినీ బాగా నియంత్రించుకొని ఇప్పుడు ఆయన సరైన వాక్యాలు, సరైన భావంతో కూడుకొని ఇప్పుడు ప్రార్థనలు ఇప్పుడు అర్పించబోతున్నాడు అన్నమాట చిత్రకేతు మహారాజు. ఎవరు భగవంతుడికి, ఏ భగవంతుడైతే అన్ని శాస్త్రాల ఒక స్వరూపం అక్కడి నుంచనే ఉన్నాడు, ఇక్కడ ఆయనే పరమ మొత్తం జగద్గురువు, ఆయనకి ఇప్పుడు ఈ విధంగా ప్రార్థనలు అర్పించుకుంటున్నాడు అనేసి చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ శ్లోకం నుంచి ప్రార్థనలు ఉంటాయి. సో తాత్పర్యంలో కొన్ని వాక్యాలు చూసి మనం ముగిద్దామంట. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఏవో భౌతిక శబ్దాల ద్వారా భగవంతుడికి ప్రార్థనలు అర్పించలేరు. ఒక వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది ఉండాలి, మనస్సుని, ఇంద్రియాలను ముందు నిగ్రహించుకోవాలి. తర్వాత ఆయన భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవడానికి సరైన పదాలని వెతుక్కోవాలి. తర్వాత ఆ విధంగా ఎలా భగవంతుడికి ప్రార్థన అర్పించుకోవాలి అనేది పద్మపురాణంలో రాసుంది. సనాతన గోస్వామి మనకు చెప్తారు, ఇలా ఎవరైతే అభక్తులు అలాంటి వారు పాడిన గానాలని మనము వినకూడదు. అవైష్ణవ ముఖోత్కీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యతాపయ. ఎవరైతే వ్యక్తులు వైష్ణవులు కాదో, వైష్ణవుల ఆచరణలు వాళ్ళ జీవితంలో లేదో, ఎవరైతే ఈ నియమాలు పాటించట్లేదు, నాలుగు నియమాలు పాటించట్లేదు, పదహారమాల జపం చేయట్లేదు, హరికృష్ణ నామంతరం జపం చేయట్లేదు, అలాంటి వారిని, వారు పాడిన గానాలని, వాళ్ళు రచించిన పద్యాలని మనము ఆచరించకూడదు, అనుసరించకూడదు. సో ఇక్కడ రాసింది ఏంటంటే, సాత్వత శాస్త్ర విగ్రహం అంటే సచ్చిదానంద విగ్రహం భగవంతుడిది. అది ఎప్పుడు కూడా మాయ కాదు, భగవంతుడి రూపము, ఆధ్యాత్మిక రూపం, సచ్చిదానంద రూపము. సో అందుకనే మన భక్తులందరూ కూడా ఏదో ఏవైతే ప్రార్థనలు అర్పించుకుంటున్నారో ఆ భగవంతుడి యొక్క శాశ్వతమైన సచ్చిదానంద రూపానికి అర్పించుకుంటాము, మాయా రూపానికి కాదు. సో ఈ భగవంతుడి రూపాన్ని ఈ యొక్క శాస్త్రాల్లో వర్ణించారనమాట. మనం ఇప్పుడు కొంచెం చూసాము, అలా భాగవతంలో ఎన్నోసార్లు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించబడింది. సో ఈరోజు ఇక్కడ మనం ముగిద్దామంట. రేపు మనము చిత్రకేతు మహారాజు ఏం ప్రార్థనలు అర్పించుకున్నాడు, అది విన్న తర్వాత భగవంతుడు మరి ఏమన్నాడు అనే విషయాలు మనం చూద్దాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. సమవేత గౌరవ భక్త వృందికి జయ. నిత ఐ గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.